गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रచోదయా.
వ్యక్తిగత సందర్భంలో ఆధ్యాత్మం యొక్క ఆవశ్యకత గురించి చదువుకుంటూ శారీరక మానసిక ఆర్థికమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయని చెప్పారు. ఇక్కడ మనిషికి వ్యక్తిగతంగా ఆధ్యాత్మికత యొక్క అవసరాన్ని తెలుపుతూ అతని యొక్క బాధలను ఐదు రకాలుగా విభజించవచ్చు అని చెప్పుకుంటున్నాం మనం. అంటే మనకు వచ్చేటటువంటి సమస్యలన్నీ కూడా ఐదు రకాలుగా ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఏంటి అంటే శారీరకమైనది. దీన్ని ఆహార వ్యవహారాలలో మార్పు తెచ్చుకోవటం వల్ల, ఆహారాన్ని సవరించుకోవటం వల్ల కరెక్ట్ చేసుకోవచ్చు. మానసికమైనది శ్రేష్టమైన ఆలోచనలు, ఆదర్శవంతమైనటువంటి జీవితం, ఆధ్యాత్మిక ఆలోచన సరళి ఉండటం వల్ల సవరించుకోవచ్చు. ఆర్థికమైనటువంటి దానికి ఏమని చెప్పుకున్నాం మనం, ఆలస్యం అవ్వకూడదు, శ్రమశీలత ఉండాలి. నువ్వు ఏ క్షేత్రంలో పనిచేస్తున్నావో ఆ క్షేత్రంలో నిపుణత ఉండాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, చాలా ముఖ్యంగా పని దొంగతనం, పని ఎగ్గొట్టడం అనేటువంటి మానసిక స్థితి నుంచి ఎదిగి నిజాయితీగా పనిచేయడం. ఎవడైనా మనల్ని చూస్తున్నాడా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు, నిజాయితీగా మనకి అప్పచెప్పినటువంటి పని మనం చేస్తున్నామా లేదా. కానీ ఈ కాలంలో నిజాయితీగా పనిచేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే అనేక మంది మనల్ని వెక్కిరిస్తారు. చదువుకునే పిల్లవాళ్ళను కూడా యూనివర్సిటీలో నేను చూస్తూ ఉండేవాడిని. చదువుకునేవాడిని పెద్ద చదువు వచ్చేవాళ్ళే, వాడేదో అంటాడని వీడు చదువు మానేస్తాడు, వాడు రాత్రిలో చదువుకుంటాడు. అంచేత ఈ మూర్ఖత్వం నుంచి సమాజాన్ని బయటకు తీయటానికి ఒకే ఒక మార్గం ఏంటి అంటే, మనం నిజాయితీగా ఉండడు, మనం చేసేటువంటి పని సవ్యంగా చేస్తున్నామా లేదా, పక్క వాళ్ళని కానీ సమాజాన్ని కానీ ఉద్ధరించడానికి ప్రయత్నించకండి. అది చేయవలసిన బాధ్యత తీసుకోగలిగే వ్యక్తులు వచ్చినప్పుడు వాళ్ళు ఆ బాధ్యత తీసుకుంటారు. మనకి సమాజాన్ని ఉద్ధరించే బాధ్యత లేదు, సమాజంలో సవ్యంగా జీవించే బాధ్యత ఉంది. అది మనం అర్థం చేసుకుంటే చాలా విషయాలలో మనం కన్ఫ్యూజ్ అము. లంచం తీసుకుంటున్న వాళ్ళని పట్టించాలా పట్టించక్కర్లేదా, మనం లంచం తీసుకోవాలా తీసుకోక్కర్లేదా. చాలామంది ఏమంటారంటే, నా జీవితంలోనే హరిద్వార్లో జరిగిన సంఘటన చెప్తాను. నేను జీవన సాధన సత్రానికి వెళ్ళినప్పుడు మధ్యప్రదేశ్ నుంచి ఒక కాంట్రాక్టర్ వచ్చాడు, రైల్వే కాంట్రాక్టర్. గురువు గారి స్పీచ్లు అవి విన్నాక మరి లంచం పుచ్చుకోవటం అది తప్పు కదండి, నేను ఉద్యోగం మానేస్తాను, కాంట్రాక్టర్షిప్ అది, ఎక్కడో క్లరికల్ పని చేస్తాను అన్నాడు. కరెక్ట్ అన్నాడు. కానీ ఒక మాట చెప్పు, నువ్వు కాంట్రాక్ట్లో డబ్బు తీసుకుంటున్నావు, లంచంగా తీసుకుంటావో దేనిగాను, అందులో 90% మంచి పనికి వినియోగిస్తున్నావు. నీ తర్వాత వచ్చేవాడు ఎవడో ఉన్నాడే నువ్వు దీన్ని మానేసి వెళ్ళిపోతే, వాడు 100% దుర్ఉపయోగం చేయటమే కాకుండా వాడి కింద పనిచేసే వాళ్ళకు కూడా చాలా బాధ కలిగజేస్తాడు. ఇంకా నువ్వు నిర్ణయించుకో ఏం చేయాలో అన్నాడు. అంటే గురువులు అన్నీ చెప్పరు, చెప్పలేరు కూడా. ఎందుకంటే నీ మానసిక స్థితి బట్టి నిర్ణయం ఉండాలి తప్ప గురువు యొక్క మానసిక స్థితి బట్టి నిర్ణయం తీసుకోవడం అసంభవం. మెడిసిన్ చదివాక మాట్లాడితే ప్రొఫెసర్ గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి జ్వరం వచ్చిన వీడికి ఏం మందు ఇవ్వాలి అని అడిగితే, ఇంకా నీకెందుకు మెడిసిన్ నేర్పించడం, అర్థమవుతుంది కదా. అంటే పని దొంగతనం గురించి మాట్లాడుతుందండి. మనం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మాత్రమే మంది. అందుకే నేను చెప్తాను కదా, కాలేజీలో నేను పనిచేస్తున్నప్పుడు ఒక ఎక్స్ట్రా క్లాస్ తీసుకోలేదు, ఎప్పుడూ సిలబస్ పూర్తి అవ్వలేదు అనే మాట రాలేదు 25 సంవత్సరాలు. అంటే మీ ఉద్దేశం ఏంటి, ఏం చేసి ఉంటాను, అదే మీరు చేయాలి. పని దొంగతనం చేయకూడదు, కానీ అనవసరమైన బాధ్యత నెత్తి మీద వేసుకుని చేయలేని పని చేయకూడదు. నువ్వు కరెక్ట్గా జీవించు. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఇది విశ్వవిద్యాలయము, ఈ విశ్వమే ఒక విద్యాలయం. ఈ విశ్వవిద్యాలయంలో మనం పాఠాలు నేర్చుకుంటున్నాం. గురువులు వాళ్ళు అందరినీ చదువురాని వాళ్ళం అంటాం, కానీ వాళ్ళు నిజమైన యూనివర్సిటీ స్టూడెంట్స్. ఈ విశ్వ ఉద్యానవనములో, ఉద్యానవనంగా లేదు, వనంలా ఉంది. ఉద్యానవనానికి వనానికి తేడా తెలుసు కదా, పద్ధతిగా మార్గాలు ఉంది. ఎక్కడెక్కడ ఏ పూలు ఉంటే కంటికి ఇంపుగా వాటిని పెంచుకుంటూ, అవసరమైన వాటిని పెంచుకుంటూ, అనవసరం వాటిని తీసేస్తే ఉద్యానవనం అంటాం. ఎవడిష్టం వచ్చినట్టు జీవిస్తే, ఏ చెట్టు ఎక్కడ పెరిగినా, ఏ మొక్క ఎక్కడ పెరిగినా, ఎలా పెరిగినా ఒకటే అంటే అడవి అంటాం, వనము అంటాం. చాలా పెద్ద తప్పు మనం ఎక్కడ చేస్తామంటే పని దొంగతనం చేస్తాం. అది మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అక్కడ కూడా మీ జీవితాన్ని 3 కంపార్ట్మెంట్స్గా విభజించుకోవాలి మీరు: వ్యక్తిగత, కుటుంబ, సామాజిక. వ్యక్తిగత కుటుంబం వరకే మన బాధ్యతలు. సామాజికమైనటువంటి బాధ్యతలు ఎవరికి ఉంటాయో, కలెక్టర్కో ఓ పోలీస్ ఆఫీసర్కో, వాడికి సామాజికమైన బాధ్యతలు ఉన్నాయి. ప్రిన్సిపాల్ ఉన్నాడు, కాలేజీ వరకే సామాజిక బాధ్యత వాడిది. అక్కడ కూడా సిలబస్ పూర్తయిందా లేదా, సబ్జెక్ట్స్ చెప్తున్నారా లేదా, బాగా చెప్పగలిగేటటువంటి టీచర్స్ని వాడు ప్రోత్సహించగలిగితే, బాగా చదువుకుని మంచి మార్గంలో వెళ్తున్నటువంటి స్టూడెంట్స్ని లాక్కోగలిగితే తన ఆకర్షణ పరిధిలోకి దక్కుతున్నది. పెద్ద క్రాంతులేవో తీసుకొచ్చేకల్లే, కర్రలు కత్తులు పట్టుకుని పబ్లిక్లోకి వెళ్ళక్కర్లే. కుటుంబంలో 3 వస్తువులు నేర్పాలి. మొట్టమొదటిది ఏంటి అంటే, చాలా గొప్పగా చెప్పబడేది శౌచము. శౌచము అనేటటువంటి మాట యోగంలో చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. యశ్ శుచి ప్రేతో భూత్వా జుహయా దాజ్యమన్వహం సూక్తం పంచదశ చెంచ శ్రీకామ సతతం జపే. డబ్బు కావాలి, డబ్బంటే డబ్బేక వనరులు, ఏ వనరులైనా ఓ పంచేదలుచుకుంటే వనరులు కావాలి. గాంధీ కావాలకు ఎలాంటి వాడు కావాలి, ఆత్మ బలిదానం చేయగలిగేటటువంటి స్వయం సేవకులు కావాలి. ఎంత శుచిగా ఉండేవాడు. ఆ శుచి అనేటటువంటిది సైన్స్లో కూడా మనం ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటే ప్యూరిఫై చేస్తాం ముందు. మనం వాడే ఉప్పు కిలో 10 రూపాయలు దొరికితే, నేను రీసెర్చ్ చేసిన ఉప్పు కిలో 2000 రూపీస్ కిలో. అది కూడా దొరికేది కాదు అప్పుడప్పుడు. ఏఆర్ క్వాలిటీ ఎనిటికల్ రీఏజెంట్ కావాలంటే జర్మనీ నుంచి తెప్పించుకునేవాడిని ఉప్పు. ఉప్పు ఏఆర్ క్వాలిటీ అంటాను. ప్యూరిఫికేషన్ అంటే మరి ఇల్లు ఎలా ఉండాలి, ఫస్ట్ పాయింట్. ఇల్లు ఎలా ఉండాలి, నేను సర్దుతూ ఉంటే వాళ్ళు తీసేస్తున్నారు కనుక నేను సర్దను అంటే నీకు మానసికమైనటువంటి శుచి లేదు. ఇంకంటే శుచిగా ఉండేటటువంటి వాడు బయట అశుచిగా ఉంటే భరించలేడు. అంచేత లోపల శుచిగా ఉంటే తమాషా ఏం జరుగుతుంది అంటే, బాహ్యమైనటువంటి శుచి ఆటోమేటిక్గా వస్తుంది. కానీ ఇక్కడ రివర్స్ చేస్తున్నాం మనం. బాహ్యంగా పౌడర్లు కొట్టేసుకుని, అది కొట్టేసుకుని, ఏంటి అది పీకించుకుంటారు, ఐబ్రోస్ పీకించుకుని, దానివల్ల ఓకే అది కూడా ఒక భాగమే, కానీ అంతర్గతమైనటువంటి శుచి ముందు అది ఎందుకు పనికిరాదు. కానీ నేను అంతర్గతంగా శుచిగా ఉన్నాను, కానీ నా చుట్టుపక్కల శుచిగా లేదు. నేడు శుచి గురించి మాట్లాడేటటువంటి వ్యక్తులు ముఖ్యంగా ఈ ఆశ్రమాలు, అవి మీరు గమనించుకోండి, క్లీనినెస్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో మీకు తెలుస్తుంది. క్లీనినెస్ వల్ల అది ఎంత గొప్పగా ఉంటున్నాయి ఆశ్రమానికి, వాటికి ధనం ఆకర్షింపబట్టడానికి కారణం ఏంటి అంటే శుచి. అది మర్చిపోయాము. వ్యక్తిగతంగా కుటుంబంలో అది నేర్పాలి. తీసిన వస్తువు తీసిన చోటే పెట్టాలి. ఇప్పటికీ సప్తఋషి ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి తెలుసు, నేను ఒంగోలు నుంచి చెప్తూ ఉండేవాడిని, ఫలానా అల్మార్లో 5వ పుస్తకం వెనకాతల ఆ కాగితం ముక్క ఉంటుంది, తీసుకురండి అంటే ఎక్కడే ఉండేది ఆ కాగితం ముక్క. అంత జాగ్రత్తగా ఉండేవాడు. ఎందుకంటే ఆచరించాలి. అది ఆచరణ లేనటువంటి ఎంత ఆధ్యాత్మిక విద్య అయినా వేస్టే. మీరు ఆచరించాలి. అది పక్కవాడు ఆచరించలేదు. మోస్ట్ నాన్ సెన్సికల్. పక్కవాడు చదవటం లేదు కనుక నేను చదవను అని ఏదైనా స్టూడెంట్ అంటే ఎంత మూర్ఖత్వం. మూర్ఖత్వమే కదా. పక్కవాడు చదవకపోతే ఇంకా ఆనందించాలి, ఒక కాంపిటేటర్ తగ్గాడు. అంచేత కుటుంబంలో అందరూ సహకరిస్తున్నారా లేదా అనేది పరమమూర్ఖత్వం. కానీ నువ్వు వెళ్ళదలుచున్నటువంటి మార్గంలో వెళ్తున్నటువంటి వాళ్ళకి సహకరించగలవా అనేటటువంటి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వేసి ఈ క్రిస్టియానిటీ, ఈ ముస్లిం, జైనిజం, బుద్ధిజం ఇవంతా ఆ విధంగా వచ్చాయి. పరివార బుద్ధుడు అక్కడ పరివ్రాజకులు అనేవారు. పరివ్రాజకులు అన్నా పరివారం గురించి తిరిగేవాడు అని అర్థం. సర్ క్రిస్టియానిటీ బ్రదర్హుడ్, ముస్లిం దే టాక్ అబౌట్ బ్రదర్హుడ్. అందరూ ఏంటి అంటే కెమిస్ట్రీ చదివే వాళ్ళందరూ ఏ కాలేజీలో చదువుతున్నా డిఫరెంట్ కాలేజెస్లో చదువుతున్నారు. పరీక్ష రోజులు వచ్చాయి, ఇద్దరు కలిసి చదువుకుంటారు. నీ కాలేజీ వేరు, నా కాలేజీ వేరు అని వేరువేరుగా చదువుకోక్కర్లే. కానీ వెళ్ళేటప్పుడు, చదువుకోవటానికి వెళ్ళేటప్పుడు వేరువేరు కాలేజీకి వెళ్తారు. అలాగే వేరువేరు జన్మల్లో వేరువేరు మతాల్లో పుట్టినా గురుదేవులు ఏం చెప్తున్నారు అంటే ఒక నూతన మతం యొక్క ఆవిర్భావం జరుగుతుంది. ఆ నూతన మతం యొక్క ఆవిర్భావంలో ఐదే ఐదు సూత్రాలు చెప్తాను నేను. వ్యక్తిత్వ పరిష్కారము, స్వాస్థ్య సంరక్షణ, దాని భారతీయ సంస్కృతి, దాని తర్వాత యోగ ప్రవేశిక, దాని తర్వాత పరివారసం. ఈ ఐదు మీకు బురకెక్కాలి. ఇది మీ జీవితంలో భాగంగా మారాలి. ఇవి పంచ. ఎప్పుడో అతను రాసినటువంటి, పతంజలి రాసినటువంటి పంచశీలాలను చేస్తాను అంటే ద టైమ్ ఈజ్ గాన్ అన్నాడు వాళ్ళు, పిచ్చివాళ్ళు. సిలబస్ మారిపోయింది ఇప్పుడు, కానీ బేసిక్స్ మారవు. అంటే సిలబస్ మారిపోయింది కనుక నువ్వు నీట్గా ఉండక్కర్లేదు, సత్యం మాట్లాడక్కర్లేదు, అహింస పాటించక్కర్లేదు అని. అవంతా బేసిక్స్. అది ఇప్పటికీ నీకు ఇంకా ఆ బేసిక్సే నేర్చుకోవాలి యోగంలో అనిపించడం చాలా బాధాకరమైనటువంటి విషయము. కానీ బేసిక్స్ లేని నువ్వు ముందుకు వెళ్ళలేవు. అంచేత మళ్ళా ఇక్కడ నీ జీవితంలో వచ్చేటటువంటి సమస్యలను ఐదు రకాలుగా విభజిస్తున్నాడు ఆయన. శారీరకమైన, మానసికమైన, ఆర్థికమైన, దాని తర్వాత పారివారికమైన. సామాన్యత అనేక విషమతాము కే కారణ ఔర్ పరివార్ కే విభిన్న సదస్యం కీ అలగ్ అలగ్ విచారధారాం కే కారణ పరివార్ మే స్నేహ ఆదర్ ఏవం సద్భావన కి కమీ ఆతి జారీయే. ఇక్కడ మూడు విషయాలు చాలా ముఖ్యం కుటుంబంలో ఉండవలసినవి: స్నేహము, ఆదరము, సద్భావన. ఈ మూడు ఇప్పుడు లేవు. కారణం ఏంటి అంటే ఆలోచన స్రవంతి వేరు. నేను ఆలోచించే విధంగానే నా కుటుంబ సభ్యులందరూ ఆలోచించాలి, అసంభవం అది. నువ్వు ఒక పని చేయగలవు కదా, కుటుంబ సభ్యులందరూ ఎలా ఆలోచిస్తున్నారో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళలాగే ఆలోచించు. అది చెయ్యం, నాలాగే వాళ్ళు ఆలోచించాలి, మరి వాడు నాలాగే ఆలోచించాలి, పోటీ. చివరికేమవుతుంది, ఎవరు ఎవరిలాగా ఆలోచించలేరు. ఎందుకంటే మీ ఆలోచన విధానంలో ఆలోచించటం అనేది మనం నేర్చుకోవటం లే, బాధపడటం అనేది నేర్చుకున్నాం. పరిస్థితులకి రియాక్ట్ అవ్వగలం తప్ప నీ అంతట నువ్వు మనస్సు మార్చి పరిస్థితులను మార్చలేవు. ఆ భాష అర్థం చేసుకోండి, ఏం చెప్పానో అర్థమైందో లేదో. నువ్వు పరిస్థితులకి దాస్యత్వం వహిస్తున్నావు. బాధ పెట్టే పరిస్థితి వస్తే ఏడుస్తున్నావు, ఆనందం కలిగజేసేటటువంటి పరిస్థితి వస్తే ఆనందిస్తున్నావు. కానీ ఇవి దేనివల్ల వస్తాయి కుటుంబంలో? స్నేహము, ఆదరము, సద్భావన లాస్ట్ లైన్లో ఉంది, అది అండర్లైన్ చేసుకోండి. కుటుంబం అంటే అది, అది డెవలప్ చేసే బాధ్యత మనందరి మీద ఉంది. దానికి నువ్వు ఒక్కొక్కసారి కొట్టొచ్చు, తిట్టొచ్చు, ఒకసారి నువ్వు అలగొచ్చు, కానీ ఇది లక్ష్యం పెట్టుకుని పరివారంలో ఉన్న వాళ్ళ మధ్య స్నేహం ఉండాలి. స్నేహం అంటే మర్చిపోయాం మనం. స్నేహం అంటే ఏమిటి? లూబ్రికెంట్. లూబ్రికెంట్ అంటే ఏంటి? చైన్లో వాటిలో బాల్ బేరింగ్స్ అని వేస్తారు, అవి దొల్లుతూ ఉంటాయి. కానీ దొల్లటానికి గ్రీజ్ కావాలి. మన జీవిత విధానం గ్రీజ్ లాగా పనిచేస్తుందా, ఎండటానికి పనిచేస్తుందా? స్నేహం అనేటువంటికి చాలా గొప్ప అర్థం ఉంది. స్నేహం అనేది ఇంకోటి ఏంటి, నువ్వు వెలిగిస్తే ఒక చివర స్నేహం ఉంటే పైకెక్కుతుంది. అది స్నేహం అంటే నెయ్యి అని కూడా అర్థం ఉంది, ఫ్యాట్ అని కూడా అర్థం ఉంది. జ్యోతి ఇక్కడ వెలుగుతుంది, కానీ అక్కడ వెలుగుతూ ఉంటుంది జ్యోతి. జ్యోతి కిందకి దిగదు, కానీ స్నేహం వల్ల, ఈ నేతి వల్ల ఏమవుతుంది, పైన జ్యోతి వెలుగుతుంది. ఆది అఖండంగా వెలగాలి అనేటటువంటి ఒక విచిత్రమైనటువంటి లక్ష్యంతో గురుదేవులు అఖండ జ్యోతిని పెట్టారు. మరి వాళ్ళు నన్ను అడిగినట్టు గుర్తు, అఖిల విశ్వ గాయత్రి పరివారం వాళ్ళు అఖండ జ్యోతి మేము 2 గంటల పాటు చూపిస్తాం వీడియోలో ప్రతిరోజు వెబ్సైట్లో, ఎవరు అడిగారు నాకు ఇప్పుడు గుర్తు కూడా లేదు. కానీ అది అఖండ జ్యోతి గురుదేవులు వెలిగించింది, అందుకు వెలిగించారు. అంచేత అన్ని అఖండ జ్యోతులు వేరు, గురుదేవులు అఖండ జ్యోతి వేరు. ఎవరు ఏ పర్పస్ కోసం వెలిగించారు అన్నది ఇంపార్టెంట్. నువ్వు లక్షలు ఇవ్వచ్చు, దేనికి ఇచ్చావు? స్నేహం. స్నేహం ఎప్పుడు ఉంటుంది? ఆదరం ఉంటే. ఆదరం అంటే రెస్పెక్ట్. రెస్పెక్ట్ ఇప్పుడు ఇస్తాం, రెస్పెక్ట్ ఇచ్చే పనులు చేస్తే. గాంధీ గారు కస్టడీలోకి వస్తే జడ్జి వస్తే అందరూ లేచి నించోవాలి, కానీ గాంధీ గారు వస్తే జడ్జి కూడా లేచి నించునేవాడు. మనుషుల సంగతి వదిలి ఎప్పుడు విన్ ద అపోజిషన్. వాళ్ళు శత్రువులుగా ఉండేవారు. గాంధీని మరి ట్రైటర్ కదా, దేశద్రోహి కింద కదా నిన్ను నిలబెడుతున్నారు. కానీ వాడు ఆదరం అంతట ఆదరం అడిగితే రాదు, నన్ను వాడు మర్యాద ఇవ్వలేదు. నువ్వు మళ్ళా వాళ్ళకి చెప్పొద్దు మర్యాద అడిగితే రాదని. అది ఎవరికి వాళ్ళకి అర్థం అవ్వాలి. మర్యాద ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఆదరం ఎందుకు వస్తుంది, దానికి తగినట్టు నీ లైఫ్ను మార్చుకో. నిన్నందరూ ఆదరించేది. కానీ ఆదరంకి బేసిస్ ఏంటి అంటే సద్భావనలు. ఆ 3 మాటలు ఇచ్చారు, స్నేహము, ఆదరము, సద్భావనలు తగ్గుతున్నాయి. అంచేత ఇవి ఆచరణలో పెట్టుకోవాలి, ఇది రిపీట్ చేసుకోవాలి మీరు. ఇది వేరే ఎప్పుడో పరీక్షలో రాయటం కాదు, మీ లైఫ్. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. ఇలాంటి వ్యక్తులు ఎప్పుడైతే బయలుదేరటం మొదలెడతారో, వాళ్ళ జీవితాన్ని ఎప్పుడైతే వాళ్ళు పరిష్కరించుకోగలుగుతారో, అది నిజమైనటువంటి చదువు. జీవన్ సంఘర్ష్ కే కారణ్ పరివార్ కా ఆనంద్ కమ్ హోతా జా రహా హై. దాని తర్వాత ఏంటి, వాంట్స్ ఎక్కువైపోయాయి, కోరికలు ఎక్కువైపోయాయి. కోరికలు ఎక్కువైపోయేసరికి ఏమవుతుంది, మనుష్యుల యొక్క ఆనందం ఎప్పుడు ఉంటుంది అంటే, టీవీ ఉంటే కానీ ఆనందం రాదు, టేప్ రికార్డర్ ఉంటే కానీ, కొత్త మొబైల్ వస్తే కానీ ఆనందం రాదు. అది రానంత వరకు నీకు తన్నొప్పి. ఇచ్చట జీవన్ సంఘర్ష్, జీవన సంఘర్షం అంటే దెబ్బలాటలే కాదు, నీకు అనవసరమైంది కోరుకుంటావు, కోరుకున్నాక ఏడుస్తావు. అంచేత ఎప్పుడు కూడా 2 విషయాలు మనం గుర్తుంచుకోవాలి, నీడ్, వాంట్. ఈ 2 పదాలు మన మనుషుల్లో ఎప్పుడు గుర్తుండాలి. ఇది ఉంటే మనం ఎప్పుడు దెబ్బతినాం. మనం చేద్దాం, ఇతరులకు నేర్పకండి దయచేసి, ప్లీజ్. మీరు నేర్చుకోండి, నేర్చుకునేవాళ్ళు మనం ఇది నేర్చుకుంటున్నాం లేదో ఫోన్లు చేసి కనుక్కుంటూ ఉండండి. మీ గ్రూప్ ఓకే, గ్రూప్లో డిస్కషన్ ఓకే, అండ్ ఇంటర్నేషనల్గా డిస్కస్ చేసుకోవచ్చు మీరు. నీడ్, వాంట్. ఏదైనా ఒక విషయం ఉంటే అది నిజంగా నీకు అవసరమా, కోరుకుంటున్నావా? అవసరమా కోరుకుంటున్నా అన్నదానికి నేను చాలా పిచ్చి ఉదాహరణనే చెప్తాను. ఇచ్చంటే ఆ ఉదాహరణ ఎన్నిసార్లు చెప్పానంటే చివరికి అది ఉదాహరణగా కూడా మనుషులు మర్చిపోయారు. నవ్వుకోవటానికి ఉపయోగించుకుంటున్నారు మంచినీళ్ళ గ్లాస్. ఒక ఆయనకి పెళ్ళయింది, ఇప్పుడు ఆయనకి మనవలు కూడా ఉన్నారు. ఇప్పటికీ నేను వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తే ఆయన పక్కన మంచినీళ్ళతో గ్లాస్ పెట్టారు. ఆయన నాతో చెప్తాడు, చూసావా మాస్టర్, ఇప్పటికీ మంచినీళ్ళ గ్లాస్ నాకు పెట్టడం లేదు. ఎందుకు పెట్టడం లేదు? పెళ్ళైన దగ్గర నుంచి నువ్వు చెప్తున్నావు కదా, నాతోనూ చెప్తున్నావు కదా. కారణం ఏంటి, యూ డోంట్ నీడ్ ఇట్. నీకు నిజంగా అది అవసరం అవుతే కొంప ముంచేవాడు కదా. పెట్టకపోతే నేను భోజనం చేయలేను. ఒక్కసారి మాట అంటే చాలు, లేచిపోకలే ఖచ్చితంగా నీళ్ళు వచ్చేది. మీరు చేసే అనేక పనులు అలా ఉన్నా లేవో చూసుకోండి. గురువు గారికి కూడా మీరు అలాగే పనిచేస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ ఎ నీడ్ దట్ ఈస్ మేకింగ్ యూ లెర్న్ దీస్ థింగ్స్, ఇట్ ఈస్ ఎ వాంట్. వస్తే వస్తుంది, లేకపోతే అదే. ఎంత పిచ్చెక్కాలి, నాకు అందుకు పిచ్చెక్కుతుంది. మీకు ఎందుకు పిచ్చెక్కదు అంటే మీకు అది నీట్ కాదు. అంతే, నేను నీతో యుద్ధం చేయలేను కదా. నీట్ వేరు, వాంట్ వేరు. అంచేది ఈ జీవన సంఘర్షంలో నీడ్స్ తగ్గించుకోండి. కుటుంబ సభ్యులకు కూడా నేర్పండి. అది కానీ నేర్పితే వచ్చేది కాదు, కుటుంబ వాతావరణం బట్టి వస్తుంది. అది మెల్లిమెల్లిగా దాని గురించి ఆలోచించుకోండి. పరివార సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యమే పూరా నహీ హో పా రహా హై. అసలు పరివార సంస్థ, కుటుంబ వ్యవస్థ అసలు ఋషులు ఎందుకు పెట్టారో కూడా మర్చిపోతున్నాం మనం. పాణిగ్రహణ సంస్కారం అనేటటువంటి పేరుతో ఒక సంస్కారం అంటాం మనం. ఈనాడు మానసిక స్థితి ఎలా ఉంది అంటే, సంస్కారం అంటే ఏంటో మనకు తెలియదు. సంస్కారం అంటే ఏంటంటే ఏ రోజు నువ్వు సంస్కరింపబడతావో ఆ రోజు నుంచి నీ జీవిత విధానం మారిపోతుంది. ఆ క్షణం నుంచి చిన్న కుర్రాన్ని స్కూల్లో వేస్తారు, వాటి టైం టేబుల్ ఏ రోజు నుంచి మారుతుంది? ఆ క్షణం నుంచి మారుతుంది. ఎప్పటి వరకు? ఎంఎస్సీ వాడు చదువు ఎప్పుడు పూర్తవుతుందో అప్పటి వరకు. అది విద్యారంభ సంస్కారం అంటే. సంస్కారం అంటే ఇట్ ఈజ్ ఎ లైఫ్ లాంగ్ ప్రోసెస్ ఆర్ ఎ గోల్ ఓరియంటెడ్ ప్రోసెస్. గోల్ ఓరియంటెడ్ విద్యారంభ సంస్కారము, గోల్ ఓరియంటెడ్. అన్నప్రాసన సంస్కారము గోల్ ఓరియంటెడ్ కాదు, లైఫ్ లాంగ్ ప్రాసెస్. కానీ ఏం సంస్కరింపబడ్డాను మీరు? సంస్కారం అనే మాట మాత్రం వాడేస్తూ ఉంటాం, సంస్కారం చేసుకుంటూ ఉంటాం. రిచువల్కు ఉన్న విలువ దానికి ఉంది, లేదంటే లేదు. స్విచ్ వేస్తే నీకు తెలిసినా తెలియకపోయినా లైట్ వస్తుంది, తెలిస్తే కరెక్ట్గా ఉపయోగించుకుంటావు, తెలియకపోతే స్విచ్ ఆన్ చేసి వదిలేస్తావు. ఎన్నాళ్ళు ఉంటుంది కరెంటు? ఒకవేళ ఉన్నా లైఫ్ లాంగ్ లైట్ వెలుగుతూ ఉంటుంది, నువ్వు ఎక్కడ ఉంటావు? సంస్కారం అంటే అర్థమవుతుంది కదా. అంచేత ఆ పాణిగ్రహణ సంస్కారం దాంట్లో రిలేషన్షిప్స్ చాలా ఇంపార్టెంట్. ముక్కు మొహం తెలియని ఇద్దరు వ్యక్తులు, స్త్రీ పురుషులు, సడన్ గా భార్యాభర్తలు అవుతారు. సంస్కారం అది, రిలేషన్షిప్ వచ్చింది. కానీ ఆ రిలేషన్షిప్ కొన్ని వేల రిలేషన్షిప్స్ తయారు చేస్తుంది. బ్రదర్ ఇల్లా, సన్ ఇల్లా, ఫాదర్, రకరకాల రిలేషన్షిప్స్ లెక్క వేసుకుంటే మన పెళ్లిళ్ళల్లో అవుతే, ఇప్పుడైతే అన్నీ పోతున్నాయి కానీ ప్రతి రిలేషన్షిప్కి ఒక విలువ ఉండేది, ప్రతి రిలేషన్షిప్కి ఒక బాధ్యత ఉండేది. ఆ బాధ్యతలన్నీ నెరవేరితే కరెక్ట్గా 5 రోజులు పడుతుంది. 5 రోజుల్లో పూర్తి చేయగలిగితే పెళ్లి నువ్వు చాలా గొప్పవాడే అనమాట, చాలా ఫాస్ట్గా చేసేవన్నమాట. ఇప్పుడు కళ్యాణ మండపం ఇంకొక 2 గంటలకే దొరికిందండి, మేము ఏం చేస్తున్నాం సార్? కళ్యాణ మండపం ఎందుకయ్యా? దే ఆర్ మ్యారీడ్ అనో పోస్ట్ కార్డు పడిస్తే చాలు, ఆ రోజు కూడా రాబోతుంది. సో అండ్ సో హ్యాజ్ వెట్ సో అండ్ సో, దిస్ ఈజ్ టు ఇన్ఫార్మ్ యూ. అలాంగ్ విత్ ఇట్ వీఆర్ సెండింగ్ ఏటీఎం కార్డ్ ఫర్ 10 రూపీస్ ఆర్ ఫర్ 50 రూపీస్, గో అండ్ టేక్ యువర్ లంచ్. అంతకంటే గొప్పగా మీ మ్యారేజెస్ జరుగుతున్నాయా? ఆలోచించుకోండి, ఎంత బాధపడాలి. ఏమీ లేదు, పరివార సంస్థ అంటున్నాడు ఆయన. ఒక సంస్థానం, సంస్థానం అంటే పూర్వం ఉండేది జమీందారీల సంస్థానం. కుటుంబమే సంస్థానం చేత ఎన్ని కుటుంబాలు కలుస్తాయి. పరివార సంస్థ అంటేనే ఈనాడు ఏంటో తెలియదు, ఎంత హాస్యాస్పదంగా తయారైపోయిందో. మరి తయారైపోవచ్చు, మనం ఏం చేయాలి? మనం రైట్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేద్దాం. ఎదుటివాడు చేయటం లేదు, వాడి కర్మ. అడవిలో ఉన్నా, రావణాసురుడి దగ్గర ఉన్నా, సీత రైట్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసింది. ఏమీ చేయలేకపోతే ఒక గడ్డి పోసి ఎదురుకుండా పెట్టుకుంది. రామాయణం అందుకు ఇంపార్టెంట్. రాంగ్ రిలేషన్షిప్స్ అక్కడ చూపించబడ్డాయి, రైట్ రిలేషన్షిప్స్ అక్కడ కూడా చూపించబడ్డాయి. పరివార సంస్థ కోసం అందుకనే రాముడి యొక్క శ్లోకం ఇస్తాం, సీతారాముల వలె ఉండాలి అన్న దాంట్లో. ఎందుకంటే అది పరివార వ్యవస్థ కనుక. కృష్ణుడిది పరివార వ్యవస్థ కాదు, సమాజ వ్యవస్థ. తేడా ఉంది అక్కడ. అది తెలియక కన్ఫ్యూజన్ అవుతారు. కృష్ణుడి యొక్క ఆచరణలోనూ రాముడి యొక్క ఆచరణలో ఏమీ తప్పు లేవు. సమాజపరంగా చేస్తున్నావా, కుటుంబపరంగా చేస్తు. కుటుంబపరంగా కృష్ణుడు చేసిందంతా తప్పే, సమాజపరంగా కృష్ణుడు చేసిందంతా రైటే. దాన్ని గుర్తుంచుకోండి. పరివార్ మీ నీరసత ఏవం కటుత స్థాయి రూప్సే స్థాపిత్ హోతి జా రహీ హే, అవర్ ఇస్సే పరివార్ టూటే జా రహే హే. దీన్ని అండర్లైన్ చేసుకోండి. యూ హ్యావ్ టు సాల్వ్ ఇట్ యువర్ సెల్ఫ్. పరివార్ మీ నీరసత, రసహీనంగా అయిపోయింది కుటుంబాలలో. కటుత, కటుత్వం, సంబంధ బాంధవ్యాలు, మొహాలు చూసుకోవటానికే అసహించుకునే స్థితికి వస్తారు. అందరూ కలిసి జీవిస్తూ ఉంటారు బికాస్ ఆఫ్ ద సంస్కారం. సంస్కారాలు ఇంకా అంత ప్రబలంగా ఉన్నా ఎప్పుడో బ్రేక్ అవుతుంది ఇక్కడ కూడా. ఈ తగిన ఈ ఎడ్యుకేషన్ లేకపోతే ఖచ్చితంగా ఇక్కడ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అవుతుంది అంటే అయ్యేపోయేది. కాస్త ఇంకా ఏంటంటే ఆ బాహ్య నటన ఉంది ఇంకా, ఆ నటన కూడా ఇప్పుడు పోతుంది. కానీ అది పోక ముందే మనం మేల్కోవాలి. అందుకని ఇంకా కౌంట్ డౌన్ బిగిన్స్. మే 1వ తారీఖు, మే 2వ తారీఖు నుంచి కరెక్ట్గా 1000 రోజులున్నాయి. ప్రతిరోజు మీరు చూసుకోవాలి, మీరు మారిపోండి. ముందు చదువు వచ్చిందా లేదా, ఇతరులకి చదువు నేర్పకండి. ముందు నువ్వు చదువు నేర్చుకో, తర్వాత మిగతా వాళ్ళకి చదువు నేర్పచ్చు. అలాగే ఈ ఎడ్యుకేషన్ సిస్టము ముందు మన వ్యక్తిత్వ పరిష్కారంతో స్టార్ట్ అవ్వాలి. కుటుంబంలో ఏమేమి ఉండాలి? స్నేహము, ఆదరము, సర్వం తెచ్చుకో. నీ ఆఫీసర్కి నీకు నిజంగా మనసులో ఆదరం ఉండే ఆదరణ చూపిస్తున్నావా? ఇక్కడి నుంచి చూపించాలి. ఇది భగవంతుడు ఇచ్చినటువంటి బాధ్యత కుటుంబం, అది నువ్వే ఏర్పరచుకున్న బాధ్యతలు. ఏది మోర్ ఇంపార్టెంట్? నిరంతరం నేను చెప్పేది అదే, మీకున్నటువంటి రిలేషన్షిప్స్, సమాజంలో ఉండేటటువంటి రిలేషన్షిప్స్ ఆర్ మ్యాన్ మేడ్. ఇక్కడ మనము గాయత్రి పరివార సభ్యులుగా నాట్ మ్యాన్ మేడ్. గురువు గారు లాంటి మహావ్యక్తులు వెతుక్కుని మనం ఒక చోటకు చేర్చారు. చేర్చాక మనం పిచ్చివాళ్ళలా కొట్టుకుంటుంది, లక్ష్యహీనంగా, దిశాహీనంగా. ఎందుకంటే దిశ లేకుండా కలిసి ఉన్న వేస్తే సినిమా హాల్లో వేలాది మంది కలుస్తారు, ప్రతి 3 గంటలకే కలుస్తూనే ఉంటారు. ఎంత మ్యాన్ పవర్ అది! కరెక్ట్ సినిమా, కరెక్ట్ ఓరియంటేషన్లో 3 గంటలు మనుషులను కూర్చోబెడితే ఏమవుతుంది? ఆసన సిద్ధి అంటాడు పతంజలి. 3 గంటలు ఒక ఆసనంలో కూర్చోగలిగితే అంటే అక్కడ ఉన్న 1000 మందికి, మన భారతదేశంలో సినిమా హాల్స్ ప్రతి 3 గంటలకే 1000000 మంది కూర్చుంటున్నారు 3 గంటలసేపు. ఆసన సిద్ధి ఉంది, లక్ష్య సిద్ధి లేదు. మరి దానికి మనం ఏం చేయగలం అనే ఆలోచన ఒకటికి రావటండి. దాని గురించి నేనేం ఆలోచిస్తాను? నీకు రాకపోయినా నువ్వు ఆలోచిస్తూ ఉంటే నీ ఆలోచన ఆలోచించగలిగేవాడికి తగులుతుంది. దాన్ని సింక్రోనిసిటీ అంటాం. మన ఆలోచనే మన శరీరం ద్వారానే బయటికి రావాలని లేదు. అందుకే గురువు గారు కూడా చాలాసార్లు చెప్పారు, నా ఆలోచనలు భూమి మీదకి దిగుతాయి. ఈ శరీరం ద్వారానే దిగుతుందా, ఇంకో శరీరం ద్వారా దిగుతుందా, ఎవరి ద్వారా దిగుతుందో నాకు తెలియదు. వాళ్ళు నా అంగావయవాలు అన్నాడు ఆయన. ఆయన పేరు చెప్పుకుంటే నువ్వు అంగావయం ఎలా అవుతావు? చేత సంస్థ గురించి చెప్తున్నాను నేను, కుటుంబ సంస్థ, గాయత్రి పరివార సంస్థ, సాయి పరివార సంస్థ. ఆ సంస్థల గురించి మాట్లాడుతూ నీరసత ఓర్ కటుత స్థాయి రూప్ సే స్థాపిత్ హోతీ జా రహీ హై ఔర్ ఇస్సే పరివార్ టూట్ రహీ హై. పరివార్ ప్రాథమిక గుణం కా సబ్సే బడా విద్యాలయ హై, ఇస్ లక్ష్యకి పూర్తి నహీ హో పా రహీ హై. కుటుంబము సమాజం యొక్క ప్రతిరూపం. కుటుంబాలు ఎలా ఉంటాయో సమాజం అలా ఉంటుంది. చేత సమాజం ఎలా ఉందో దాన్ని బట్టి కుటుంబాలు ఎలా ఉన్నాయో నిర్ణయించుకుంటాం మనం. ఆ విషయమే మర్చిపోతున్నాం మనం. సమాజంలోని ఒక భాగం మనము, కానీ ప్రకృతి మిమ్మల్ని తోస్తోంది. ఫ్లాట్ సిస్టమ్ అని, మల్టీ ఫ్లాట్ సిస్టమ్ అని ఏడిపించి చంపి మీరు ఇక్కడ ఉద్యోగం చేస్తున్న అమెరికా టైంకి లేచి పనిచేయాలి, ఖచ్చితంగా మిమ్మల్ని ఇంటర్నేషనల్ లెవెల్లో కలిసి జీవించమని చెప్తూ ఉంటే కుటుంబంలోనే కలిసి జీవించలేకపోతున్నాం. కనీసం ప్రకృతిలో ఉన్నది ఏంటంటే ఎవల్యూషన్ జరుగుతూ ఉంటుంది, నువ్వు ఎదగవు, విరిగిపోతావు. కానీ గురువులు విరిగిపోతావు అనే మాట చెప్పరు, నేను చెప్తా. ఎందుకంటే ఈ 1000 రోజులలో మార్పు తెచ్చుకోలేని వాళ్ళు చాలామంది విరిగిపోతారు. ఇప్పటికే చాలామంది దే ఆర్ మెంటల్లీ మ్యాడ్. వాళ్ళు అనుకుంటున్నారు మాకు పిచ్చెత్తలేదు అని. ఎందుకంటే అనేక మంది పిచ్చివాళ్ళలో వాళ్ళొక పిచ్చివాళ్ళు. అతి పిచ్చి అయితే చెప్తున్నాం కదా, మన విజయవాడ గుంటూరులో సమ్మరా, హాట్ సమ్మరా, రెండే వెదర్స్. చేత ఆ పరివార సంస్థని పోషించగలిగితే మనం, అందుకనే సాయి పరివార్, 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 పరివార్ అనే మాట వాళ్ళ గురువులు వాడుతున్నారు, ఋషులు వాడుతున్నారు. కుటుంబ వ్యవస్థ అర్థం చేసుకోండి. అనేక దేశం మీతో పరివార్ అనిశ్చయ్, అవిశ్వాస్ ఆర్ అసురక్షాకి భావనసే భరేమే. అనేక దేశాలలో కుటుంబంలో అనిశ్చయము, ఇండెసిషన్, అవిశ్వాసము, అపనమ్మకము, అసురక్ష, ఇన్సెక్యూరిటీతో నిండి ఉన్నాయి. ఈ అమెరికన్ కంట్రీస్లో వాటిలో మనం చూస్తూనే ఉండే టోటల్ ఇన్సెక్యూరిటీ. ఇవాళ పెళ్ళైన వాళ్ళు 5 సార్లు డైవోర్సులు తీసుకుంటారు. వాళ్ళ పిల్లలు ఎవరో, వీళ్ళ పిల్లలు ఎవరో, 5 ఏళ్ళ అన్నదమ్ములు ఎవరో, అంత ఇండెసిషన్. స్థితి యహాన్ తక్ హై కి పరివార్ కే సదస్య ఇతనే ఔపచారిక ఔర్ బనావటీ ఢంగ్ సే రహ రహే హై కి పరస్పర రిష్టోం కా పతా హీ నహీ లగ్తా. ఎంత యాంత్రికంగా జీవిస్తున్నారు అంటే రిలేషన్షిప్స్ మర్చిపోయారు. ఇన్ సబ్ కా ముఖ్య కారణ భౌతికవాది దృష్టికోణ కా వర్చస్ ఔర్ ఆధ్యాత్మిక దృష్టికోణ సే విముఖత. దీనంతటికీ కారణం ఏంటి అంటే మెటీరియలిజం, భౌతికత అనేది ఆలోచిస్తున్నాం తప్ప ఆధ్యాత్మిక దృష్టికోణం లేదు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఆధ్యాత్మికత అనే మాట చచ్చిపోయినటువంటి మాట. అర్థం పోగొట్టుకున్నటువంటి మాట. కానీ ఇంకో మాట వాడలేము, కర్మది. పదార్థము చేతనత్వము రెండున్నాయి. పదార్థం పదార్థమే, పదార్థంలో చేతనత్వం ఉంటే దాన్ని ప్రాణి అంటాం. ఆ ప్రాణులలో చాలా గొప్ప ప్రాణి ఎవడం అంటే మనిషి. అంచేత ఇక్కడ ప్రాణి అనే పదానికి అర్థం ఏంటి? పదార్థము ప్లస్ చేతనత్వం. ఇప్పుడు పదార్థం గురించే మాట్లాడుకుంటున్నాను. మందులు పదార్థపరంగా, ఏసీ పదార్థపరంగా, మైక్ పదార్థపరంగా. పదార్థము అంటే కంటి కనిపించేది అని కాదు, శబ్దము కూడా పదార్థమే. పదము యొక్క అర్థము పదార్థము అని తర్వాత డెప్త్లోకి వెళ్దాం. కానీ పదార్థపరంగా మీరు ఆలోచిస్తున్నారు తప్ప చేతనత్వ పరంగా ఆలోచించడం లేదు. యాజ్ ఎ కాన్షియస్ బీయింగ్, ఏ చేతనత్వం ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతే నీ ఐదింద్రియాలు పనిచేయటం లేదో దాని గురించి అసలు నువ్వు ఆలోచించటమే లేదు. అది ఉందని కూడా గమనించుకోవటం లేదు నువ్వు. ఎంత ఫుల్లిష్నెస్! ఫ్యాన్ తిరగాలన్నా, మైక్ పనిచేయాలన్నా ఎలక్ట్రిసిటీ ఉండాలి. నువ్వు మైక్ ఫ్యాన్ పెట్టేసుకుని ఎలక్ట్రికల్ కనెక్షన్ పెట్టలేదు, ఏమవుతావు? వేస్ట్ కదా ఇది. అదే జరుగుతోంది ఇప్పుడు. అందువల్ల ఆయన సబ్క ముఖ్య కారణం, ఇప్పుడు అన్నిటికీ ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే భౌతికవాది దృష్టికోణం. భౌతికవాది దృష్టికోణం అంటే అర్థమైంది కదా, భౌతిక శరీరము, ఈ పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాల వరకే లిమిట్ అయి ఉన్నాను. దాని తర్వాత ఏమిటి? చేతనత్వం. అసలు ఈ దేని వల్ల ఈ ఐదింద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు పనిచేస్తున్నాయి తెలియదు. అది దేనివల్ల పనిచేస్తున్నాయో చెప్పేది ఆధ్యాత్మికత. తేడా అర్థమవుతుంది కదా, భౌతికత ఆధ్యాత్మికత. భౌతికత ఇప్పుడు ఎక్స్పర్ట్స్, మీరు సౌండ్ సిస్టమ్ దగ్గర నుంచి, సౌండ్ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ వచ్చి మొబైల్ ఫోన్స్ ఇంత ఇంప్రూవ్ అవుతున్నాయంటే ఏ తత్వం అభివృద్ధి చెందుతుంది? ఆకాశతత్వం అభివృద్ధి చెందుతుంది. అది మనం గమనించుకోవటం. మరి ఆకాశతత్వం అభివృద్ధి చెందుతూ ఉంటే బయట నీ శరీరంలో ఏ తత్వం అభివృద్ధి చెందాలి? ఆకాశతత్వం అభివృద్ధి చెందాలి. దానికి నువ్వేం చేయాలి? తెలియదు. మన శరీరంలో ఉన్న పంచతత్వాలను ప్రాణికి అనుగుణ్యంగా మార్చటమే పంచముఖి గాయత్రి. కానీ గురువుగారు ఏమంటారు, పంచముఖి తర్వాత చూద్దాం, మనస్సు దాంతో లింక్ లేకపోతే, అంటే ఈ ఐదింద్రియాలకి లింక్ ఏంటి అంటే మనస్సు. మనస్సు ఉంటే అన్ని ఇంద్రియాలు పనిచేస్తాయి. అంచేత ఆ ఏకముఖి ఉంటే ఈ పంచముఖి పనిచేస్తుంది. అంచేత ఏకముఖి గాయత్రి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ చెప్తే, ఎందుకు ఆయన ఏకముఖి అన్నాడో కూడా మన వాళ్ళకే తెలియదు. అసలు దానికి క్రాంతిధర్మి సాహిత్య సరమైన నేను, మనస్థితి బదిలే తో పరిస్థితి బదిలే. పరిస్థితులు మార్చాల్సిన అవసరం లేదు. అసలు ఏమి మార్చక్కర్లే, వెళ్తురుంటే చాలు మనస్సులో. నేను చాలాసార్లు ఉదాహరణ చెప్తాను, ఇక్కడ అంతా చెత్త చెదారం పడి ఉంది, ముళ్ళు ఉండి, రాళ్ళు ఉండి, రప్పలుండి, ఎలక్ట్రిక్ వైర్స్ ఓపెన్ గా పడి ఉండి, లైవ్ ఎలక్ట్రిక్ వైర్స్, చీకట్లో అడుగు పెడతాం, ఏమవుతాయి? ఖచ్చితంగా బోర్ల పడతాం, దెబ్బలు తింటాం, పైకి కూడా వెళ్ళిపోవచ్చు. కానీ అంత గందరగోళంలోనూ టార్చ్ లైట్ ఉంది, అన్నీ అలాగే ఉంటాయి పరిస్థితులు, కానీ నువ్వు పడవు. దేనివల్ల అంటే ఆ ఒక్కటి మారితే ఆ మనస్సు మారాలి. మనస్సుని మనం మార్చడానికి ప్రయత్నం చేయటం లేదు. అది ఆత్మకి అంటే మనస్సుని ముందు నియామనం చేసుకోవాలి. నియామనం చేసుకున్నాకే దాన్ని మనం కంట్రోల్లో ఉంచుకోవాలి. వాళ్ళు అలా ఉంటే నేను ఇలా ఉండనా? కుదరదు. కిసీ భీ రూప్ మే పరివార్ కే సభీ సదస్య ఆధ్యాత్మిక దృష్టికోణ అప్నాయే తభీ పరివార్ సంస్థ సఫల్ హో సక్తీ హే ఔర్ ఉస్కా వాస్తవిక లాభ్ ఔర్ ఆనంద్ ఉస్కే తో మిల్ సక్తా హే. జత కుటుంబ వ్యవస్థ సవరించబడాలి, రిలేషన్షిప్స్ సవరించబడాలి. రామాయణం, మహాభారతము, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఇన్ని రకాల భాషలున్నా, ఇన్ని కల్చర్స్ ఉన్నా అందరికీ తెలుసు. అందరికీ రాముడు ఎవరో తెలుసు, కన్నుడు ఎవరో తెలుసు, సీత ఎవరో తెలుసు. ఆడియో విజువల్ పబ్లిసిటీ ఏముంది అప్పుడు? ఒకటే ఉండేది, తాత ముత్తాతలు. వాళ్ళ పని అంతే, కుటుంబ వ్యవస్థ సరిచేసేది. కుటుంబ పెద్దగా వాళ్ళకి ఆదరణ ఉండేది. ఇప్పుడు ఎందుకు ఆదరణ ఉండటం లేదు అంటే నువ్వు పెద్దగా ప్రవర్తించటం లేదు. ఎందుకు పెద్దగా ప్రవర్తించటం లేదు అంటే రివర్స్, పరివారం ఎందుకో తెలియదు. నేను అక్కడే చాలా సుఖంగా ఉన్నాను అని మీసాలు తిప్పే మనగాళ్ళని నేను చాలా మందిని చూశాను. ఇంకా నీ సుఖమే చూసుకుంటున్నావా అని నా మనసులో అనిపిస్తూ ఉంటుంది. చావటానికి దగ్గరగా ఉన్నటువంటి ముసలాళ్ళు వృద్ధాశ్రమానికైనా పోతున్నారు, లేకపోతే వాళ్ళ పిల్లలు అమెరికాకు ఎక్కడికో పోతారు, అంచేత అక్కడికి పోతారు. లేకపోతే పిల్లలే గెంటేస్తారు వాళ్ళని. ఎందుకు గెంటుతున్నారో ఆలోచించారు. ఇద్దరిది తప్పే, నేను పిల్లల్ని సపోర్ట్ చేయటమే. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, పిల్లల కంటే పెద్దవాళ్ళని తప్పు పట్టుకోవాలి. ఎందుకంటే నేర్పవలసిన బాధ్యత వాళ్ళది. నువ్వు నేర్పక తర్వాత నేను ఇలా బాధపడుతున్నాను అని ఏడుస్తే లాభం. అందువల్ల పరివార సంస్థ సఫల్ హో సక్తి హే ఔర్ ఉస్కా వాస్తవిక లాభ ఔర్ ఆనంద్ ఉస్కే సదస్యం కో మిల్ సక్తి హే ఎప్పుడు సభీ సదస్య ఆధ్యాత్మిక దృష్టికోణం కో అప్నాయే. అంచేత ఆధ్యాత్మిక దృష్టికోణం కావాలి. న్యూ రిలిజియన్ అనేటటువంటి పేరుతో వెబ్సైట్లో చాలా గొప్ప గొప్ప వ్యక్తులు దీని గురించి మాట్లాడుకుంటున్నారు. ఐదోది ప్రాబ్లం, కుటుంబ సమస్య తర్వాత ఆత్మిక సమస్య అంటే స్పిరిచువల్. మనుష్యకు ఇన్ని సారీ పరిస్థితుల మీద రహతే హువే అప్నే ఆత్మిక వికాస్ కో కర్నా హై. ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ శారీరక మానసిక ఆర్థిక పారివారిక సమస్యలతో నిండి ఉన్నటువంటి ఇక్కడే వికసించాలి, ఇక్కడే అభివృద్ధి చెందాలి. ఐసా కర్తే హువే వహ నా కేవల్ అప్నా జీవన్ ఆనందపూర్ణ బనాతే హువే సఫలతా ప్రాప్త కరేగా బల్కి ఉత్కర్ష్ కి ఓర్ ఆగే బడకర్ మహాన్ బనేగా ముక్తి ఓర్ ఆనంద్ గా ప్రాప్త కరేగా. ఇలా చేయటం వల్ల తను తన కుటుంబము సమాజము అన్ని కూడా ఆనందంగా సంతోషంగా ఉంచగలుగుతాడు. ఇస్ ఉద్దేశ్యకి పూర్తి కెలియే పూజ ఉపాసన అది సాధారణ బతాయి. పూజ ఉపాసన అనేది దీని కొరకు చెప్పబడ్డాయి. అంటే ఈ నాలుగు ప్రాబ్లమ్స్ ని దాటాలి ముందు, శారీరక మానసిక ఆర్థిక పారివారిక సమస్యలను దాటగా ఇవి అంతా నువ్వు కరెక్ట్ గా చేసుకుంటూ ఉంటేనే పూజ ఉపాసన చేయడానికి నీకు అర్హత ఉంటుంది. ఇవంతా కరెక్ట్ గా చేయకుండా ఎప్పుడైతే పూజ ఉపాసన చేస్తున్నావో ఆ పూజ ఉపాసన నువ్వులు పాలే. ఈ సో కాల్డ్ రేషనలిస్ట్ హేతువాదులకి ఛాన్స్ ఎందుకు దొరికింది అంటే అసలు బేసిక్స్ లేవుగా. నీ పూజ ఉపాసనలు ఫలితాలు ఏమిటండి, ఎక్కడో యాక్సిడెంటల్ గా ఏదో ఫలితం వస్తుంది. ఫలితం వచ్చిన వాడికి ఇంకో 10 మంది అక్కడ చేస్తారు, వచ్చింది టా 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 అని. నువ్వు అమ్మా భగవాన్ని పూజించినా, సత్యసాయిని పూజించినా, శుద్ధి సాయిని పూజించినా, శ్రీరామ్ శర్మ ఆచార్య అనే మాట నేను ఎందుకు అందంటే ఆయన కరెక్ట్ మార్గం సూచిస్తున్నాడు. మిగతాదంతా కూడా నువ్వు చేసుకున్నదే. క్రెడిట్ వాళ్ళకి ఇస్తున్నావు, క్రెడిట్ తీసుకుని నిలబడగలుగుతున్నారు అది వాళ్ళ గొప్పతనం. అమ్మా నేను కాదు అని భయపడకుండా. అంచేత పూజ ఉపాసన అనే దానికి ముందు ఇంత బ్యాక్గ్రౌండ్ ఉండాలి. శరీరంకి మానసి ఆహారము విహారము కరెక్ట్గా ఉండాలి. మనస్సులో ఆదర్శవాది దృష్టికోణం ఉండాలి, నిజాయితీ ఉండాలి, పని దొంగతనం ఉండకూడదు, కుటుంబ వ్యవస్థలో రైట్ రిలేషన్షిప్స్ ఉండాలి. ఇలాంటి వాడు కనుక ఈ పూజ ఉపాసన చేస్తే ఖచ్చితంగా ప్రతి అడుగులో ఆ రోజే ఆ ఉపాసనకు ఫలితం లభిస్తుంది వాడికి. అలా 2 రోజుల వరకు వెళ్ళక్కర్లే. అందుకే గురువు గారు దీన్ని ఏమనేవారంటే నగదు మోన్ ఇప్పుడే కొనుక్కో ఈ రోజే. అంత గొప్పది నేను చెప్పేటటువంటి పూజ ఉపాసన నీకు ఎప్పుడో లాభం వస్తుందని కాదు, ఈ రోజే ఈ క్షణంలోనే నీకు లాభం వస్తుంది. కానీ నువ్వు అనుకునే లాభాలు రావు. మా బాబు బంగారం అంటే వాడు బంగారం అయిపోతే నువ్వు ఏడుస్తావు. మెకన్నా స్ట్రెచ్ అయితే ఉంది కదా పేరు గుర్తు రావటం, వాడు అమ్మాయి ఆడుకుంటూ వస్తుంది కదా బంగారం అయిపోతే ఏం చేసుకుంటావు ఆ బంగారం. మా అమ్మాయి బంగారం అంటున్న ఉద్దేశం అలాంటి బంగారం లాంటి సువర్ణం లాంటి అమ్మాయి అని కానీ ఆ అమ్మాయి బంగారం అయిపోతే మొదలెడితే అంచేత బంగారం చేయటం అనేది కూడా ఏంటో అర్థం తెలియదు మనుషులకి. బంగారంగా మారటం అంటే కొంతమంది ఏది ముట్టుకుంటే అది బంగారం అవుతుందంటారు, కొంతమంది బంగారాన్ని ముట్టుకుంటే అది మట్టి అవుతుందంటారు. ఇప్పుడు మన చేతులు అలా ఉన్నాయి, మట్టి అయిపోతుంది బంగారం కూడా. కానీ ఆధ్యాత్మికతను కనుక మనం తెలుసుకుంటే మట్టి కూడా బంగారంగా మారుతుంది. లోగ్ ఇన్హే అపనాతే భీ హే పరంతు యా భూల్ జాతే హే కి సాధన్ హే సాధ్య నహీ. పూజ ఉపాసన చాలా మంది చేస్తారు కానీ సాధనాలే పరికరాలే, సాధ్యము కాదు. దేనికోసం నువ్వు ప్రయత్నిస్తున్నావో అదివి కాదు. నేను పూజ చేస్తున్నాను, నేను గాయత్రి మంత్రం చేస్తున్నాను, చిన్నప్పటి నుంచి చేస్తున్నాను, చేసుకో. చిన్నప్పటి నుంచి చేయకపోతే కొన్ని జన్మల నుంచి చేసుకో. గాయత్రి మంత్ర జపం ఎందుకు చేస్తున్నావో నీకు తెలియకపోతే నేను చాలాసార్లు ఉదాహరణ ఇచ్చాను, కారులో పెట్టుకొని ఉంది, డ్రైవ్ చేస్తున్నావు, డ్రైవింగ్ వచ్చు, దాన్ని కొంచెం నేర్చుకోవాలి, అది సాధన విధానం. అంటే డ్రైవింగ్ సాధన చేసేసావు, ఎక్కావు, రోడ్ల మీద తిరుగుతున్నావు, ఎక్కడికి వెళ్ళాలి, తిరుగు, ఎంతవరకు తిరుగుతావు, పెట్రోల్ ఉన్నది, పెట్రోల్ అయిపోయాక కారు వెళ్ళదు, ప్రాణాలు ఉన్నంత వరకు జీవిస్తావు, తర్వాత చేస్తావు, ఏం సాధించు జీవితంలో, ఎక్కడికి వెళ్ళావు. ఇంచేత ఈ పూజ ఉపాసన లక్ష్యాలు కావు, విధానాలు, పరికరాలు, పనిముట్లు. కానీ దాన్ని మనం ఏం చేసుకున్నాం, అదే ఇది చేస్తే వీడు హిందూ, ఇది చేస్తే వాడు ముస్లిం, ఇద్దరు పిచ్చివాళ్ళే. ఇంచేంటే వీడు దేనికోసం చేస్తున్నాడో వాడే దానికోసం చేస్తున్నాడు. వాడు డిజర్ట్లో ఉండేవాడు కనుక వాడి దేశకాల పరిస్థితులకు అనుకూలమైనటువంటి పంచతత్వాన్ని వాడు ఉపయోగించుకుంటున్నాడు. మన దేశంలో అనుకూలమైన పంచతత్వాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం. కానీ ఇవి రెండూ లేకపోతే ఇంకో కొత్త రకమైనటువంటి పంచతత్వాలు ఉపయోగించుకునే విధానం డెవలప్ అవుతుంది. అర్థమవుతుంది కదా? చేత ఆత్మీకి అనేది, ఆత్మికత అనేది పూజ ఉపాసన యొక్క విధి విధానాల వాస్తవికత అర్థం చేసుకోండి. ఆత్మచింతన్, ఆత్మసుధార్, ఆత్మ నిర్మాణం ఔర్ ఆత్మ వికాస్ కి చార్ దీవారం పర్ ఆత్మిక్ ప్రగతి కా భవన్ ఖడా హోతా హై. ఇది చాలా జాగ్రత్తగా మీరు గుర్తుంచుకోండి. నాలుగు స్తంభాలు మీ జీవితాలు మార్చేటటువంటి మీ నాలుగు స్తంభాలు. ఆత్మచింతన అంటే ఏంటి? సెల్ఫ్ అనాలిసిస్, ఆత్మ విశ్లేషణ. ఈ గురువు గారు చెప్పిన ఈ పుస్తకంలో మొదటి రెండు పుస్తకాలలో చెప్పిన దాంట్లో నిన్ను నువ్వు విశ్లేషణ చేసుకుని నువ్వు చేయగలిగేది ముందు ఆచరించు, చేయలేనిది పట్టుకోకు. ఎప్పుడు కూడా గురువు గారు ఒకే ఉదాహరణ చెప్పేవారు, చిన్న గీత ముందు పెద్ద గీతకి, చిన్న గీతని చేర్పడానికి ట్రై చేయకు, అలవాట్లు మానుకోవాలని ట్రై చేయకు. పెద్ద గీతం నువ్వు గీసుకుంటూ పోతూ ఉంటే నీకే ఆశ్చర్యం ఇస్తుంది, ఎంత సులభంగా నీ అలవాట్లు నువ్వు మార్చుకోలేదు. మీరు పిచ్చి పని ఏం చేస్తారు, అవగాహన లేకుండా చెడు అలవాట్లు నేను వదులుకోవాలని ట్రై చేస్తారు, మంచి అలవాట్లు ఎలాగో మీరు చేయలేరు, చివరికి ఎక్కడ పోతారు, చెడు మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, చెడు ఫలితాలే వస్తాయి. చివరికి ఏం చెప్తారు అంటే ఆధ్యాత్మికతలో ఏమీ లేదు అని. ఎవడు చెప్పాడు, నువ్వు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకో, నీలో ఉన్నటువంటి లోటుపాట్లని ముందు గుర్తించుకో. అవ్వడు అది చేయటంలే, ఎవ్వడు దీంతో ఆధ్యాత్మికత మొదలెట్టాడు. చేత ఆత్మచింతన అనేది అండర్లైన్ చేసుకోండి. అక్కడ దాని మాట ఏంటి అంటే సెల్ఫ్ అనాలిసిస్. రోగం వస్తుంది, బ్లడ్ అనాలిసిస్ చేసి శక్తి కానీ మంది వెళ్ళాడు డాక్టర్ కూడా. అలాగే నిన్ను నువ్వు విశ్లేషణ చేసుకోవాలి, ఆనెస్ట్గా విశ్లేషణ చేసుకోవాలి, నిజాయితీగా విశ్లేషణ చేసుకోవాలి. అక్కడ ఓ ఎక్స్పర్ట్ కావాలి, ఓ డయాగ్నోస్టిక్ సెంటర్ కావాలి. అలాంటి డయాగ్నోస్టిక్ సెంటర్ మన గాయత్రి పరివారు సెంటర్స్, ప్రజ్ఞా మండల్స్ మారాలి. ఆత్మచింతన తర్వాత ఏం చేయాలి, లోటుని సవరించాలి. ఆత్మ సుధ, సెల్ఫ్ కరెక్షన్, ఆత్మ సవరణ, ఆత్మ విశ్లేషణ తర్వాత ఆత్మ సవరణ. నీ తప్పుల్ని నువ్వు సవరించుకోవాలి. సవరించుకున్న తర్వాత ఆత్మ నిర్మాణం, కన్స్ట్రక్టివ్ యాటిట్యూడ్. ఆత్మ నిర్మాణం, కన్స్ట్రక్షన్, ఓ భవంతి ఎలా నిర్మిస్తాము. అలాగే విద్యను కూడా నిర్మించుకోవచ్చు. ఇంజనీర్ని నిర్మించటం లేదా డాక్టర్ని నిర్మించటం లేదా మీకు తెలీదా, టీచర్స్గా ఆలోచనలు ఎలా నిర్మించుకోవాలో. ఏ ఆలోచనలు నిర్మించుకోవాలి? చైతన్యం అంటే ఏమిటి? కాన్షియస్నెస్ యొక్క నియమాలు ఏమిటి? ఎలక్ట్రిసిటీ యొక్క నియమాలు తెలిస్తే నువ్వు ఎలక్ట్రిసిటీని ఉపయోగించుకుంటున్నావు. ప్రాణం యొక్క నియమాలు తెలిస్తే ప్రాణాన్ని ఉపయోగించుకుంటాం. గురువులు చేసేది అదే, చచ్చిపోయిన వాళ్ళు కూడా ప్రాణం పెరగదు. ప్రాణశక్తి యొక్క నియమాలు తెలుసు, అది ఆత్మ నిర్మాణం. అంటే నీలో ఉన్నటువంటి ఆ ప్రాణశక్తిని నువ్వు ఎలా నిర్మాణం చేయగలుచుకోగలవు. ఇంత మొట్టమొదటి విశ్లేషణ, సెల్ఫ్ అనాలిసిస్. దాని తర్వాత ఏంటి, సెల్ఫ్ కరెక్షన్. ఉన్న లోటుపాట్లు ఇల్లు కట్టాలి అంటే మొదట ఏం చేస్తాం, సవరిస్తాం భూమిని. సవరించాక కన్స్ట్రక్షన్ మొదలెడతాం. మరి కన్స్ట్రక్షన్ మొదలెట్టాక ఆత్మ వికాసం, సెల్ఫ్ ఇవల్యూషన్, సెల్ఫ్ డెవలప్మెంట్. నువ్వు ఎదిగేవు, ఇతరులకి నేర్పు. నువ్వు ఒక ఇంజనీర్ అవుతే వాడు అనేక మంది ఇంజనీర్స్ని తయారు చేస్తున్నాడు. చెప్పి ఈ నాలుగే స్టెప్స్ నువ్వు ఏం నేర్చుకోదలుచుకున్నా, ఆత్మ విశ్లేషణ, ఆత్మ సంస్కరణ కరెక్షన్, మూడోది ఆత్మ నిర్మాణము, తర్వాత వికాసం. ఈ నాలుగింటి మీదే ఈ ఆధ్యాత్మిక ప్రగతి ఆధారపడింది. యహా ఈశ్వరీయ సత్తా కా అనుదాన్ భీ మిల్తా రహతా హై, జో వ్యక్తి కా ఉచిత్ మార్గదర్శన్ కర్ ఉసే ఆగే బడనే మే సహాయక్ హోతా హై. ఈ ప్రయత్నాన్ని మీరు ఎప్పుడైతే చేస్తూ ఉంటారో తమాషాగా మీకేం తెలిపిస్తుంది అంటే, ఈశ్వరుడు అని మనం అనేటటువంటి ఈశ్వరునికి చాలా అద్భుతమైనటువంటి డెఫినేషన్ పతంజలి యోగ సూత్రాలలో మనకి లభిస్తుంది. నాకు ఈరోజు గుర్తుండలేదు కానీ మీకు చెప్తూ ఉంటాను. ఈశ్వర రిజర్వాయర్ ఆఫ్ సంథింగ్ అని వస్తుంది, మీకు గుర్తులేదు ఇంకేంటి అదే చెప్పి పతంజలి యోగ సూత్రాలు. మరి అదే మరి ఎడ్యుకేషన్ అంటే కర్మ విపాక ఆశే అపరామృష్ట ఈశ్వర. మరి డెఫినేషనే గుర్తులేకపోతే అట ఈశ్వరుడు అంటే అది ఈ ఈశ్వరుడు ఎవడికి కావాలి? క్లేశ కర్మ విపాక ఆశే. విపాకం అంటే పాకానికి రావటం. నీ కర్మ కానీ నీ కష్టాలు కానీ పక్వానికి పెంచేటటువంటి చేతనత్వమే ఈశ్వరుడు. సో హీజ్ ఎ డిక్టేటర్, నియంత. ఇంకా నువ్వు వాడి నువ్వు చేశావు చచ్చినట్టు అనుభవించంతే. రాముడికి కృష్ణుడికి కూడా తప్పలే, వాళ్ళని కొట్టాడు రాముడు బాణంతో చావాలి నువ్వు. కానీ వాళ్ళకి మనకి ఉన్న చిన్న తేడా ఏంటండి, ఎప్పుడు ఎవరి బాణంతో చావాలి అనేది ఆయన నిర్ణయించుకోగలడు, మనం నిర్ణయించుకోలేము. కానీ ఆశయ, ఆశయ అంటే రిజర్వాయర్. ఈశ్వరుడు నువ్వు ప్రతి ఆలోచన కూడా ఒక రిజర్వాయర్లోకి వెళ్ళిపోతుంది, ప్రతి ఇమోషను కూడా ఆ రిజర్వాయర్లోకి వెళ్ళిపోతుంది, నువ్వు చేసిన ప్రతి కదలిక కూడా ఆఖరికి ఈ కదలిక కూడా రిజర్వాయర్లోకి వెళ్ళి ఖచ్చితంగా ప్రకృతిలో ఏదో మార్పు తెస్తుంది. అది మనం కేర్లెస్గా ఉంటాం, ఆసనాలు ఆ మార్పు తీసుకొచ్చేటటువంటి క్యారెక్టర్స్. నువ్వు ఇక్కడ ఒక ఆసనం వేస్తే ఎక్కడో కొడుతుంది అది చుక్కానీలాగా, అందులో నువ్వు ప్రవహిస్తావు. ఎక్కడో అంటే నువ్వు అందులోంచి బయటకే వెళ్ళవు, చుక్కానీతో పాటు దిశ మారుతుంది కానీ చుక్కానీ పడవతోనే ఉంటుంది. పడవ ఎటు వెళ్తే చుక్కానీ కూడా అటే వెళ్ళాలి కానీ దిశ మారుస్తుంది. చేత అది గుర్తుంచుకోండి, ఈశ్వరుడు అనేది అక్కడి చేత ఈశ్వరుని సహాయం కూడా నీకు లభిస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఈ పనుల్లో మొదలెడతావో, ఎప్పుడో సెల్ఫ్ అనాలిసిస్, సెల్ఫ్ కన్స్ట్రక్షన్, సెల్ఫ్ కరెక్షన్, సెల్ఫ్ డెవలప్మెంట్ ఎప్పుడైతే మొదలెడతావో, ఆ ఆశయాల నుంచి కూడా ఆ రిజర్వాయర్ నుంచి కూడా ఖచ్చితంగా నీకు పవర్ వస్తుంది. పరంతు విభిన్న ధర్మం మే అలగ్ అలగ్ ప్రకార్ కి ఉపాసనా పద్ధతియా బతాయి గయి హై, పర్ ఉన్ సబ్ కా ఉద్దేశ్య కేవల్ ఏక్ హీ హై కి మనుష్య బురాయియో సే బచే ఔర్ అచ్ఛాయియో కో గ్రహణ కరే. ఎన్ని మతాలు ఉన్నా కూడా దాని ప్రధాన ఉద్దేశ్యం ఏంటి అంటే మనిషి చెడును వదలాలి, మంచిని పట్టుకోవాలి. సుఖీ జీవన్ జీనే ఔర్ విపత్తియో పర్ విజయ ప్రాప్త కర్నే కా ఏక్ హీ ఉపాయ హై కి హమారీ ఆస్థా చింతన్ బదలే. సుఖమయ జీవితం జీవించాలి అంటే కావలసింది ఏంటి అంటే బిలీఫ్, నమ్మకం. అదే గురు సాయి ఏమనేవాడు, శ్రద్ధ. మెయిన్ శ్రద్ధ ఈనాడు శ్రద్ధ లోపించింది. అసలు మనం బతికున్నాం కానీ జీవోత్సవాల్లాగా బతికున్నాం, జీవించేటటువంటి ఒక ఉత్సాహం కానీ ఏమీ లేదు. ఉత్సవము అంటే ఉత్సాహంగా జరుపుకునేది అని నాకు నా చిన్నతనంలో జరుపుకునే దీపావళి. ఇప్పుడు అసలు దీపావళి నాడు రాత్రి నేను కారులో ప్రయాణిస్తున్నాను, 8 గంటలు ప్రయాణం చేశాను రాత్రి. నాకెక్కడ అది దీపావళి అని గుర్తులేదు. నా కార్ డ్రైవర్ గుర్తు చేశాడు, మాస్టరు ఇవాళ దీపావళి. అదేంటిరా మరి దీపావళి నాడు అర్ధరాత్రి, రాత్రి మనం రోడ్ల మీద వెళ్తున్నాం సిటీలో, ఇదేంటి పరిస్థితి అని. ఉత్సాహం ఉంటే కదా ఉత్సవాలు. ఫెయిత్, శ్రద్ధ పోయింది. శ్రద్ధ మయోయం పురుష యో య శ్రద్ధ సైవ స. నువ్వు ఎలా ఉన్నావో నువ్వు చూసుకో, దానికి నీ శ్రద్ధే కారణము. శ్రద్ధ అంటే విశ్వాసం. అంచేత నువ్వు మారాలి అంటే ఏం మారాలి? నీ విశ్వాసం మారాలి. విశ్వాసం మార్చుకోవటమే అసలు టెక్నిక్. సాధనంతా కూడా నీ విశ్వాసం. డ్రైవింగ్ రాదు, సాధన చేస్తావు, డ్రైవింగ్ నేర్చుకుంటావు, ఏం విశ్వాసం వస్తుంది నీకు? నేను డ్రైవింగ్ చేయగలను, డ్రైవర్ అవుతాను. అంచేత ఈ సాధన పూజ ఇది ఏం డెవలప్ చేయాలి? నీలో విశ్వాసం డెవలప్ చేయాలి. అది ఎక్కడ డెవలప్ చేస్తాను? చేత అసలు మనం ఎప్పుడొచ్చే రాంగ్ అయిపోతుంది. అంచేత అక్కడ గురువుగారు వాడిన మాట ఏంటి అంటే, హమారా ఆస్థా చింతన్ బదిలే, దేని మీద మన ఫెయిత్ ఉందో అది మార్చుకుంటే నేను మందులు ఇవ్వలేను అని మొదలెడతాడు పిల్లవాడు. ఐదేళ్లు చదివాక రండి నేను మందులు ఇస్తానని బోర్డు పెడతాడు. అంటే ఫెయిత్లో మార్పు వచ్చింది. మొదటి రోజు నువ్వు డాక్టర్ చదువుతున్నావు కదా మంది ఇవ్వరా అంటే ఇవ్వలేడు. 5 సంవత్సరాల తర్వాత నువ్వు ఇంకోటి దగ్గరికి వెళ్తే వాడికి కోపం వస్తుంది, నేనున్నాను కదా. ఆస్థా చింతన్, ఆస్థ అంటే ఫెయిత్, శ్రద్ధ, విశ్వాసం, అది మారాలి. విమర్శన అంటూ ఉండేవాడు, ముఝే నరక్ భేజుదో వహీ పర్ అప్నా స్వర్గ్ బనాలుగా. విమర్శన అనే సెయింట్ ఏమనేవాడంటే, నన్ను నరకానికి పంపించేసి దాన్ని స్వర్గంగా మార్చేస్తాను. మనం ఆ స్థితిలో ఎదగాలి. 1.3, 7.5 వేళ ఆపుదాం, ఇవాళ్ళకి ఆపుదాం. ఇంకా 10 మినిట్స్ ఉందా? చెప్పవుతాయి నాకు 10 మినిట్స్ అయిపోయాక. 1.3, ఆధ్యాత్మిక వాతావరణం మానవ జీవన్కో గడతా హే. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అసలు ఎందుకు ఈ గురువులందరూ కూడా ఇంతమంది మహానుభావులు ఈ మధ్య కాలంలోనే వచ్చారు? భారతదేశ స్వాతంత్రం అక్కడ వస్తోంది, దాని బాధ్యత గాంధీ మీద పడింది, ప్లస్ నెహ్రూ, వీళ్ళు, బిర్లా. అదే కాలంలో చాలామంది గొప్ప గొప్ప మహాపురుషులు మన భారతదేశంలో అవతరించారు. కొంతమంది పేర్లు మనం చెప్పుకుంటూ ఉంటాం. రమణ మహర్షి, యానీ బెసెంట్, లెడ్బీటర్, వీళ్ళు విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. మన దేశంలోనే ఎన్ శ్రీరాము, సివివి గారు, బ్లావెట్స్కీతో క్లబ్ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. లారీ మాషయ, సిద్ధిసాయి, సత్యసాయి, పరమహంస యోగానంద, ఈ మహానుభావులందరూ వచ్చారు. కానీ రాజా రామ్మోహన్ రాయ్ ఏదో చేశాడు సంస్కారం మార్చడానికి, స్త్రీల జనోద్ధరణ చేశాడు, ఎవరైనా టంగుటూరి ప్రకాశ పంతులు గారు ఏదో చేశారని చెప్పుకుంటారు తప్ప, అసలు వీళ్ళేం చేశారో అనేది మన సంస్కారంలో ఎంత హీన స్థితికి ఎదురు అంటే, రమణ మహర్షి ఏం చెప్పాడో తెలియదు, వివేకానంద ఏం చెప్పాడో తెలియదు, వాళ్ళకే, ఆ సంస్థ వాళ్ళకే తెలియదు. అసలు గాయత్రి యజ్ఞం గురించి గాయత్రి పరివార వాళ్ళకి, మనకి, మిగతా గాయత్రి పరివారం గురించి నేను మాట్లాడను, వాళ్ళ సంగతి నాకేం తెలుసు, వాళ్ళతో మాట్లాడితే తెలుస్తుంది. మనకే అంటలో నాతో నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏం తెలుసు గాయత్రి యజ్ఞం ఎందుకు చేస్తుంది? మొత్తుకుంటా నేను, లిస్ట్ ఉండాలయ్యా మీ దగ్గర, బర్త్డే, మ్యారేజ్ డేట్ లిస్టు, మీరు కనీసం యాంత్రికంగా అయినా అని చెయ్యండి, దట్ హాజ్ రివైవ్ ఇట్ అంటే అది తప్ప అని చేస్తాను. లిస్టు రాదు, కాకు లెక్కలు వస్తాయి. అంటే అర్థం ఏంటి? శ్రద్ధ లేదు. మరి చేస్తున్నారా? ఎస్కేపిజం ఏమో నాకు చాలా డౌట్. బాధ్యత నుంచి, దాని నుంచి తప్పించుకోవటానికి స్పిరిచువల్ చాలా మంచి ఎస్కేపిజం, చాలా ఈజీగా మాలలు తిప్పుతూ కూర్చుంటారు చాలామంది. మేము చాలా సాధన చేసేస్తున్నాను అని అపోహలు జీవిస్తారు. హనుమంతుడు ఏం సాధన చేశాడో నాకు ఎప్పుడూ తెలియలేదు. హనుమంతుడు సాధన విశేషాలు ఎవరని చెప్పారా మీకు? రావణాసురుడి సాధన విశేషాలు తెలుసు. హనుమంతుడు ఏం సాధన చేశాడు? రాముడు చెప్పిన పని చేసేదంట. శక్తి ఎవడిచ్చాడు? రాముడు ఇచ్చాడు. అంచేత గురువుగారు చెప్పిన పని చేస్తే నీకు శక్తి వస్తుంది అన్న దాంట్లో నాకు అపనమ్మకం ఏం లేదు. కానీ ఆయన ఏం చెప్పాడో తెలిస్తే కదా. నువ్వు తీసుకెళ్ళి రాంగ్ ట్రాక్లో దాన్ని ఇంటర్ప్రిట్ చేసి అసలైన గురుదేవుడు చెప్పినటువంటి ఆ సంస్కారాలు, యజ్ఞము, గాయత్రి అంటే ప్రాణశక్తి అని చెప్పకుండా నువ్వు ఇది అందజేశావు అనుకో, చివరికి నువ్వు ఏం చేసినట్టు? గురువు గారికి అడ్డు తగిలేవంతే. అలా అవుతే మానేయమంటారా? అదేగా ఎస్కేపిజం అంటే. నేర్చుకో, కరెక్ట్ ట్రాక్లో పడు. అందుకో ఆ విశ్వవిద్యాలయం పెట్టింది. ఎందుకు చెప్తున్నాను? ఆ హెడ్డింగ్ ఇంపార్టెన్స్ అర్థం చేసుకోండి. ఆధ్యాత్మికత, ఆధ్యాత్మిక వాతావరణం మానవ జీవన్కో గడతా హే. ఆధ్యాత్మికమైన వాతావరణం ఉంటే మానవ జీవితము మౌల్డ్ అవుతుంది. మీరు ఏ మూసలో పూస్తే ఆ మూస తయారవుతుంది. అంచేత ఆధ్యాత్మిక జీవితము అనేటటువంటి మూస కనుక మనం తయారు చేయగలిగితే మళ్ళీ ఓ భరతుడు లాంటి వాడు పుడతాడు. మళ్ళీ ఆ ఋషుల పరంపర స్టార్ట్ అవుతుంది. ఋషుల పరంపర ప్రాణోద్ధరణకి మళ్ళీ ఆ ఋషి పరంపర గురించి చెప్తే ఆ ఋషి పరంపర యొక్క బోర్డు ఎక్కడా కూడా కనిపించదు. అంటే ఏంటి దాని ఇంపార్టెన్స్ అర్థం కాలేదు. అంటే అందరు ఋషులది చెప్పలేమని గురువుగారికి తెలుసు. ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. ఎవరు సెలెక్ట్ చేసుకున్నారు? ఋషులే చెప్పారు ఆయనకి, బాబు మమ్మల్ని సెలెక్ట్ చేసుకోరా బాబు, ఈ దేశకాల పరిస్థితిలో, ఈ సింక్రనిసిటీలో, ఈ హిమాలయాల నుంచి మేము ఈ పని చేస్తాము అంటే వాళ్ళ పేర్లైనా బయటకు వస్తే ఎక్కడ ఏ ఏరియాలో వాళ్ళు ఆ సాధనలు చేశారు స్థల ప్రభావం ఉంటుంది. భీముడు లాక్షగృహ దహనం తర్వాత బయటకు వచ్చాడు, కుంతిదేవిని భుజాల మీద ఎత్తుకుని. చాలా ప్రేమ కుంతిదేవి అంటే పాండవులకి. కానీ ఒక చోట వచ్చేసరికి ముసలిదాన, నువ్వెందుకే మాతో వచ్చావు పెద్ద అడ్డంకుగా, నువ్వు ఉండొచ్చు కదా రాజమహల్లో, నిన్ను అవడం పంపించలేదు కదా, మమ్మల్ని కదా వెంటాడుతున్నారు. ఇప్పుడు ధర్మరాజు అన్నట్టు భీముడితో, నువ్వు ఏదో అంటున్నావు, నీకు తెలియటం లేదు నువ్వేమంటున్నావు, ముందు ఇక్కడి నుంచి పరిగెట్టు నువ్వు అన్నాడు. ఇంకా మర్యాద ఉంది ఇంకా ఆ స్థలంలో. ధర్మరాజు మాట విని పరిగెత్తుకుంటూ 2 మైళ్ళు పరిగెట్టాక ఆగన్నాడు. అది ఇందాక అమ్మని ఏమన్నావు అన్నాడు. ఏమన్నాను, నేనేమంటా అమ్మని అన్నాడు. తీర్థమహిమ, స్థలాల యొక్క మహిమ. అక్కడ తల్లిని హత్య చేసినటువంటి వ్యక్తి ఒకడు, అక్కడ ఆ స్థల మహిమ. అందుకని గురువుగారు ఆ హిమాలయాలంతటికి నువ్వు వెళ్ళలేవు బాబు అని తీసుకొచ్చి హిమాలయాల్ని ఆయన హరిద్వార్లో దింపనటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తి. దేవాత్మ హిమాలయాలను భూమి మీదకి తీసుకురాకొచ్చాడు. ఆవిడంతాడు ఇప్పుడు హిమాలయాలలో వెళ్తే అక్కడ ఆవిడ కనిపిస్తాడు నీకు. జమలగ్ని కనిపిస్తాడా, పరశురాముడు కనిపిస్తాడా, యాజ్ఞవల్కుడు కనిపిస్తాడా, ఎవడు కనిపిస్తాడు? కానీ ఆ పరిస్థితులు కనుక మనం తీసుకురాగలిగితే నువ్వు ఎక్కడున్నా ఆ మౌల్డ్ వస్తుంది. పరిస్థితులు తప్ప అక్కడ ఆ స్థలంలో గొప్పతనం ఏంలే. నేను ఎక్కడుని చదువుకున్నాను అంటే బనారస్ హిందూ యూనివర్సిటీ పిహెచ్డీ అంటే, నేను ఎక్కడుంటే ఏముంది, నేను ఎక్కడ పిహెచ్డీని అంటే బనారస్ హిందూ నాగార్జున యూనివర్సిటీ నుంచి పిహెచ్డీ. నాగార్జున యూనివర్సిటీ వాడు చూసి ఉండకపోవచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టడీస్ వచ్చేసాయి కదా పల్లెటూరులో కూడా ఉన్నాయి. ఇప్పుడు వాడు అసలు యూనివర్సిటీకి వెళ్ళక్కర్లే. నేను ఇంతవరకు నా ఏ డిగ్రీని కూడా నా చేతుల మీదుగా తీసుకోలేదు, ఏ యూనివర్సిటీ కాన్వకేషన్కి అటెండ్ అవ్వలేదు. కానీ డిగ్రీ ఎక్కడిది ఫలాన్ని గణన అనేది అర్థం చేసుకోండి. ఆధ్యాత్మిక జీవితాన్ని మీరు కరెక్ట్గా కనుక జీవించగలిగితే మీరే కాదు ఆ మూసలో లక్షలాది మంది తయారవుతారు. లక్షలాది మంది ఒక యూనివర్సిటీ పెడితే ఎంతమంది డిగ్రీస్ వస్తాయి? యూనివర్సిటీ ఉందని కూడా తెలియకపోవచ్చు చాలామంది పల్లెటూళ్ళలో, డిగ్రీ వచ్చేస్తుంది. అది గురువుగారి యొక్క కాన్సెప్ట్. అది ఎలాగ మౌళ్ళు చేయాలి అని చెప్తూ, ఆధ్యాత్మిక వాతావరణం అప్నే ఆప్నే ప్రబల ప్రేరక శక్తి హే, ప్రబలమైన ప్రేరక శక్తి ఏది ఆధ్యాత్మిక వాతావరణం. ప్రేరక శక్తి అంటే ప్రేరణ ఇచ్చేటటువంటి శక్తి. నువ్వు ఆ పరిస్థితులకు వెళ్ళగానే ఆటోమేటిక్గా నీ మనస్సు మారిపోతుంది. తీర్థస్థలాలలో ఉన్న గొప్పతనం అది. కానీ ఆ మనస్సు మారటానికి తగిన సాధనలు చేసుకుని వెళ్ళాలి. ఆపరేషన్ థియేటర్లోకి నువ్వు డైరెక్ట్గా పంపిస్తే అట్ట, ముందు క్లీన్ చేసుకోవాలి, ఆపరేషన్ చేయవలసిన పార్టీని గుర్తించాలి, ఆ పార్టీకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. అవంతా తీసుకున్నాక ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తే రిజల్ట్ వస్తుంది. అది ఎలా చేసుకోవాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇసే ఉచ్చస్థరీయ ప్రేరణ ఒక ఊర్జా గర్భిక శక్తి. ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఏమని చెప్పొచ్చు అంటే అతి ఉచ్చ స్థాయిలో ప్రేరణను ఇవ్వగలిగేటటువంటి ఊర్జ. ఊర్జ అంటే ఎనర్జీ, శక్తి అంటే ఫోర్స్. ఈ రెండింటికి తేడా మీకు అర్థం అవ్వాలి. ఎనర్జీ ఫ్యాన్లో ఫ్యాన్ ఫోర్స్గా బయటకు వస్తుంది, మైక్ నుంచి సౌండ్ ఫోర్స్గా బయటకు వస్తుంది. కానీ రెండిట్లోనే ఎనర్జీ ఎలక్ట్రిసిటీ. జై గురుదేవ్.